పరిస్థితుల్లోనూ పవిత్రంగా స్నానము చేసి పంచోపచార పూజ చేసి సూర్యార్ఘదానం కూడా చేసి చెయ్యాలి ఈ మూడేళ్ళు. వీలు పడకపోతే ఓకే, వీలు పడకపోతే చేసుకోండి మానసికంగా, కానీ ఈ ఇంట్లో ఉండి కూడా వీలు పడకపోవటం అనేది మాత్రం చాలా శోచనీయం అది. ఇందులో మరి ఏ మంత్రం చేసుకోవాలి? మిత్రావరుణుల కలియుగ జీవితాన్ని ఇస్తుంది. సూర్యుడు నీరు యొక్క కలియుగ జీవితాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏం చెప్పాను నేను? ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఏ మంత్రం చేసుకోవాలి మీరు? గాయత్రి మంత్రం చేసుకోవాలి. గాయత్రి మంత్రములో రోజుకి మీరు కనీసం 5 మాలలు అనేది 1921లో శ్రీరామ శర్మ ఆచార్యకి మదన్మోహన్ మాలవీయ గారు చెప్పారు. ఆయన 5 ఏళ్ళు చేశాడు. మరి మీరు 3 ఏళ్లలో పూర్తి చేయాలి. ఇంకా 5 మాలలు చేస్తే సరిపోదేమో, ఇంకా అదంతా ఇంకా మీరు ఆలోచించుకోండి. మీ శ్రద్ధ బట్టి నేనేం చేస్తాను, మీ శ్రద్ధ ఎలా ఉంటే అలా. కానీ నా సలహా నేను ఎప్పుడూ చెప్పాను నేను, 1 మాల గాయత్రి చేస్తే 4 మాలలు మహాలక్ష్మి మంత్రం చేసుకోండి. అది నా సలహా. అంటే బాహ్య గురువుగా నన్ను ఒప్పుకుంటే మీరు ఇచ్చేయండి, నన్ను ఒప్పుకోకపోతే ఈ గురు పరంపరలో ఏ గురు పరంపర ఏ మంత్రాన్ని ఎలా చేసుకోమని చెప్పాడో అలా చేసుకోండి. 2 ఒకే రిజల్ట్ ఇస్తాయి. ఇదేదో గొప్పది అదేదో తక్కువది అనుకోకండి. నేను కెమిస్ట్రీ లెక్చరర్ నేను చాలా గొప్పగా చెప్పుకునేవాడిని. తెలుగు లెక్చరర్ ఉన్నాడు, ఆయనకి అదే జీతం నాకు అదే జీతం కదా. తెలుగు లెక్చరర్కి అదే జీతం, కెమిస్ట్రీ లెక్చరర్కి అదే జీతం. ఇంతకీ కెమిస్ట్రీ గొప్ప తెలుగు గొప్ప అది మీ భావనలో ఉంటుంది. జీతం మాత్రం ఒకటే, ఫలితం ఒకటే. అంచేత మంత్ర జప స్థాయిని మీలో చాలామంది దాటివేశారు. గురువులు చెప్తున్నటువంటి మాట అది, హై స్కూల్ లెవెల్ దాటేశారు. అయితే మంత్ర జపం అక్కర్లేదా మాస్టర్? శ్రీరామ శర్మ ఆచార్య 5 మాలలు చేసేవాడు హై స్కూల్ లెవెల్. అంతర్గత గురువు వచ్చాడు, మానేశాడు గాయత్రి మంత్రం, మానేశాడు కదా. ఏం చేశాడు? 1 మాల తగ్గించాడు, 2 మాలలు తగ్గించాడు. ఏం చేశాడు? అది గుర్తుంచుకోండి. అంచేత హై స్కూల్ లెవెల్ దాటితే మంత్ర జపం ఏమో ఆగదు, మంత్ర జప సంఖ్య పెరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి గురువుల యొక్క జీవిత చరిత్ర మీకు ఎలా మార్గదర్శకంగా పనిచేస్తుందో. మాస్టర్ మేము వెళ్ళిపోతున్నాం, మీరేదో షార్ట్ కట్ చెప్తారనుకుంటే ఇదేదో షార్ట్ కట్లు లేవయ్యా బాబు. దేనికి షార్ట్ కట్ ఉండదు, షార్ట్ కట్లో వచ్చింది కూడా మీకు ఉపయోగపడదు, మీకు ఉపయోగపడదు. అది కష్టపడి నేర్చుకుంటేనే ఉపయోగపడదు. కానీ హై స్కూల్ లెవెల్ దాటాక మీరు చేసే మంత్ర జపం చాలా విచిత్రమైనటువంటి రూపం తీసుకుంటుంది. అది నిన్న ఒక పుస్తకం చూసి ఉంటారు మీరు, ప్రజ్ఞావతార కథామృతం ఉందా బుక్ ఇక్కడ? మీరు బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టండి, కాస్త అవి సేల్ చేద్దాం, చూద్దాం ఎంతమంది కొంటారు. ఈ ప్రజ్ఞావతార కథామృతంలో మంత్రశక్తిని ప్రాణాయామముగా ఎలాగా చేయాలో చెప్పాడు ఆయన. అంటే హై స్కూల్ లెవెల్ నుంచి గ్రాడ్యుయేట్ లెవెల్, 1971లో మధుర నుంచి హరిద్వార్కి వెళ్తూ ఆయన తన అనుభవాలను మీరు ఎలాగ ప్రాక్టీస్ చేయాలో ఇందులో చెప్పాడు. ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పాడు, లెక్చర్ ఇవ్వలేదు ఆయన. ప్రాణాయామము అంటే మంత్రము ప్రాణాయామముగా ఎలా ఉపయోగించుకోవాలో 2 ఎస్సేజ్ ఉన్నాయి. మొదటి 2 ఎస్సేజ్ మంత్రాన్ని మీరు ప్రాణాయామముగా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు. ఇది 71 అఖండ జ్యోతిలో రాశారు ఆయన, మథుర నుంచి హరిద్వార్ వెళ్తూ. మళ్ళీ 84లో, అంటే ఎన్ని ఏళ్ళ తర్వాత? 13 ఏళ్ల తర్వాత. రాముడు ఎన్నేళ్ళు అనునివాసం చేశాడు? అజ్ఞాతవాసం ఎవరు చేశారు? ఈ 12, 13, 14 సంఖ్యల యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది కదా మీకు, అందుకు చెప్పాను. అది ఖచ్చితంగా 13 ఏళ్ల తర్వాత ప్రాణాయామాన్ని ధ్యాన యోగముగా మార్చుకుని అష్టసిద్ధులు నవనిధులు ఎలా పొందారో ఆయన, మీరు ఎలా పొందవచ్చో ఇందులో చెప్పబడి ఉన్నది. ఇది జీవన దేవత ఏంటమ్మా, ఫస్ట్ వాల్యూమ్ కదా, సెకండ్ వాల్యూమా? సెకండ్ వాల్యూమేగా, ఫస్ట్ వాల్యూమా? ఫస్ట్ వాల్యూమ్లో మొదటి 17 పేజీలు ఇది, అది 1000 పేజీల పుస్తకం. కానీ ఈ పుస్తకాన్ని మీరు మధిస్తే హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ లెవెల్కి, గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి అష్టసిద్ధులు నవనిధులు పొందగలిగే స్థాయికి ఖచ్చితంగా మీరు ఎదుగుతారు, ఖచ్చితంగా ఎదుగుతారు మీరు. కానీ నాకు ఏం లాభం అవుతుంది అంటే అదగరు మీరు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఈ మందు నేను ఎందుకు చదవాలి, ఆ మందు నేను ఎందుకు చదవాలి, మా ఏరియాలో మలేరియాయే వస్తుంది, ఎందుకంటే మలేరియా మాత్రమే చదువుతాను, మిగతా మందులు నేను చదవను అన్నాడు అనుకోండి, తప్పేం లేదు. కానీ హీ విల్ బీ ఏ 1000 ఆఫ్ ఏ డాక్టర్, 1000 అవుతాడు, పూర్తి డాక్టర్ అవడు. డాక్టర్గా ఉన్నప్పుడు ఆ విద్య నేర్చుకునేటప్పుడు వాడు ఏం చేయాలి, మొత్తము రోగ నివారణ చికిత్సా విధానాలన్నీ తెలుసుకోవాలి. వాడు తెలుసుకున్నాక ఏం చేయాలి, వచ్చిన వాడికి అన్ని మందులు వేసేస్తే గోడ వదిలిపోతుంది బాబు. ఇప్పుడు చాలామంది ప్రిస్క్రిప్షన్ చూస్తూ ఉంటే నాకు కొంచెం అనుమానాలు వస్తాయి. అలాగే ఈ ప్రజ్ఞావతార కథామృతం చిన్న పుస్తకం కానీ అద్భుతమైనటువంటి పుస్తకం ఆచరిస్తే, అంటే ఆ పుస్తకం మీద ఏముండాలి మీకు, శ్రద్ధ ఉండాలి. ఆచరణ అంటే శ్రద్ధ అన్నది గుర్తుంచుకోండి. ఇందాక నేను చెల్లెలు పెళ్ళి 10th క్లాస్, గురు పూర్ణిమ సెలబ్రేషన్ చెల్లెలు పెళ్ళి, 10th క్లాస్ ఎగ్జామినేషన్ చెల్లెలు పెళ్ళి, మీరు దేనికి ఒకటి వేస్తారు, కనిపిస్తూనే ఉందిగా. శ్రద్ధ దేని మీద ఉందో ఆ ఫలితమే వస్తుంది. శ్రద్ధ మయోయం పురుష యో ఎస్ శ్రద్ధ సే. అంచేత ఒక వ్యక్తికి లాభం వస్తుంది, ఒక వ్యక్తికి లాభం రావటం లేదు అన్నదానికి కారణం ఈ శ్రద్ధే. అదే టీచరు అదే క్లాస్కి పాఠం చెప్తాడు, ఒకటి గోల్డ్ మెడల్ వస్తుంది, ఒకటి ఫెయిల్ అవుతాడు. టీచర్ తప్ప, అది టీచర్ తప్ప అంటలే, ఎవడో అంటలే. పిల్లవాడు ఫెయిల్ అవుతే మళ్ళీ చదివిస్తాం, కానీ ఈ టీచర్కి ఏం రాదంటలే మనం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీకేం జరగలేదనుకోండి, అసలు టీచర్కి ఏం చేత కాదు. శ్రద్ధ ఎక్కడ ఉండాలి, మీ సాధన మీద ఉండాలి, మీ ఆచరణ మీద ఉండాలి. ఈ గురు పూర్ణిమ మీలో ఈ మార్పులు తీసుకురాగలిగితే ఇంకొక మార్పు తీసుకురావాలి. యజ్ఞ విద్యను మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. సహయజ్ఞ ప్రజా సృష్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్విష్ట కామధు. నీ కోరికలు పిండుకో నాయనా అంటోంది యజ్ఞ విద్య. ఒక్కోరిక కాదు, పిండుకోవటం అంటే ఒక్కోరిక. నీ ఇష్టం ఉంది, ఎన్ని కోరికలు కావాలంటే అన్ని కోరికలు తీసుకో, కానీ ఏం చేయాలి, నువ్వు పిండుకోవటం నేర్చుకో. సిద్ధార్థ అనేటటువంటి ఒక హీరో సినిమా, నువ్వు వస్తానంటే పాప ఎలా పితుకుతాడు కదా, ఎంత అవస్థపడ్డాడు అంటే పాలు పితకటం అన్నది అంత ఈజీ కాదు పాప. మన హీరో చూపిస్తాడు, మీరు హీరోలు హీరోయిన్లు అవ్వాలంటే పాలు పితకటం నేర్చుకోడు, అలా అవస్థపడి కాదు. యజ్ఞము ద్వారా కోరికల్ని పిండుకుంటారు. సహయజ్ఞ ప్రజా సృష్టి పురోవాచ ప్రజాపతి. ఈ యజ్ఞ విద్య నీకు పుట్టుకతోనే నేను ఇచ్చాను మానవ జాతికి, అదే అదృష్టం మానవ జాతికి. దేవతలు కూడా ఎందుకు ఏడుస్తారు అంటే మన చూసి. కానీ ఈ మధ్య ఆడవటం నేర్చా వాళ్ళు న్యూస్ పేపర్లో పడింది. ఎందుకంటే ఏమో మానవులకి ఏదో చాలా గొప్ప అవకాశం లభించేసింది అని ఏడ్చారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది మానవులు ఉపయోగించుకోవటం లేదని. అమ్మాయి అనుకున్నారు వాళ్ళు. మొన్ననే నేను వాళ్ళ దేవతా లోకంలో న్యూస్ పేపర్లో ఈ ఐటెం బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు, డోంట్ వరీ. కానీ పక్కన నా పేరు రాసి డేంజర్ అన్నారు. వీడెవడో ఉన్నాడు బాబు, వీడు కొంప ముంచుతున్నాడు, వీడు అందరికీ చెప్పేస్తున్నాడు ఈ రహస్యాలన్నీ అని. కానీ మళ్ళా బ్రాకెట్స్లో రాశారు, ఎవడు చెప్పినా వినరు వాళ్ళు, ఇంతమంది చెప్తే వినలేదు. చూడండి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ ప్లెజర్, ఇట్ ఈస్ ఎ ఫన్. తిరునాళ్ళకి వెళ్ళి వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళందరూ భక్తులు అనుకుంటే అట్ట మీరు. కానీ మనకు వద్దులేండి ఆ న్యూస్ పేపర్ గురించి. ఇక్కడ చూద్దాం దేవతాలోకం న్యూస్ పేపర్ మనకెందుకు. సహయజ్ఞ ప్రజా సృష్టి పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్విష్ట కామదు. ఈ యజ్ఞాన్ని అర్థం చేసుకోండి. యజ్ఞ విద్యకి ఇంగ్లీష్ ఏంటి అంటే సాక్రిఫైస్, త్యాగము. అంటే నువ్వు ఏది పొందాలనుకున్నా కూడా ఎంతో కొంత త్యాగం చేయాలి. కోరిక తీరటానికి ఏం చేయాలి? మీరు త్యాగం చేయాలి. సినిమా చూడాలి, 40 రూపాయలు త్యాగం చేయాలి. దాన్ని అంశదానం అంటాం కదా. దాని తర్వాత ఏం చేయాలి? 3 గంటలు నువ్వు అక్కడ కూర్చోవాలి. దాన్ని ఏమంటాం మనం? సమయదానం అంటాం. కొత్తగా చిరంజీవి పిక్చర్ రిలీజ్ అయింది, ఇవాళ అయినట్టుంది ఏదో. అలా రిలీజ్ అయినప్పుడు ప్రతిభాదానం కూడా చేయాలి. ఎలా టికెట్లు మనం పొందాలి అనే ప్రతిభ చూపించుకోవాలి. ఫ్లాప్ పిక్చర్ అయితే ప్రతిభ అక్కర్లేదు. మరి ఫ్లాప్ పిక్చర్ చూడం కదా, అంతటి ప్రతిభ కూడా కావాలి. ఇంతతో సినిమా చూడాలంటేనే మీరేమేం చేయాలి? అంశదానం చేయాలి, సమయదానం చేయాలి, ప్రతిభాదానం చేయాలి. అంతేత ఏ కోరిక తీర్చుకోవాలనుకున్నా ఈ 3 గుర్తుంచుకోండి. ఈ 3 లేకపోతే మీకు రిజల్ట్స్ రావు. దీన్నే ఆధ్యాత్మిక జగత్తులో గ్రంథులు అన్నారు. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి. సమయదానము, అంశదానము, ప్రతిభాదానం. దేనికైనా ఏ పని చేయాలనుకున్నా కానీ పనికి తగినట్టు సమయాంశదానాలు ఉండాలి. అఫ్కోర్స్ ప్రతిభాదానం ఆటోమేటికల్లీ అందచ్చు. ఇది యజ్ఞ విద్య అంటే. ఈ 3 దానాలు అనే మాట తీసి త్యాగాలు అని పెట్టుకోండి. మీరు త్యాగం చేయాలి. ఇంజనీర్ అవ్వాలంటే 20 లక్షల రూపాయలు త్యాగం చేయాలి. మీ జీవితంలో 17 సంవత్సరాలు త్యాగం చేయాలి. ప్లస్ పరీక్షల్లో మీ ప్రతిభ చూపించాలి. కత్తి పెట్టి ప్రతిభ చూపిస్తారు, సబ్జెక్ట్ నేర్చుకుని ప్రతిభ చూపిస్తారు. 2 ప్రతిభలే నేను కాదంటానే, అది మీ ఓపిక. ఇది యజ్ఞ విద్య యొక్క రహస్యం. యజ్ఞ విద్యలో 3 మేఖలాలు ఉంటాయి. మీరు యజ్ఞంలో మీరు చూస్తారు కదా, నలుపు రంగు వేసినటువంటిది, ఎరుపు రంగు వేసినటువంటిది, తెలుపు రంగు వేసినటువంటి 3 ఉంటాయే. ఆ 3 డైరెక్ట్గా యజ్ఞానికి వస్తే లాభంలే. యజ్ఞము అనేటటువంటిది పరీక్షా హాల్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు దీన్ని ఉపయోగించుకోగలిగితే మీ కోరికలు తీరిపోతాయి. అందుకే ఇవాళ చాలామందికి నేను చెప్పాను, మీకు ఏ కోరిక ఉన్నా కూడా మొట్టమొదట మీరేం చేయాలి? కొంచెం సమయం ఇవ్వాలి. దాని తర్వాత ఏమివ్వాలి? కొంచెం డబ్బు ఇవ్వాలి. దాని తర్వాత మీ ప్రతిభ, మీ టాలెంట్. ఇదంతా 1 సంవత్సరం పాటు ఒక స్టూడెంట్ కాలేజీకి ఫీజు కడతాడు, లెక్చరర్ దగ్గరికి వెళ్తాడు, సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, ప్రతిభని డెవలప్ చేసుకుంటాడు. ప్రతిభ అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? బీఎస్సీ చదువుతున్నాడు అనుకోండి, ముందు ఫీజు కట్టాలి. సంశయదానం. దాని తర్వాత సంవత్సరం పాటు కాలేజీకి వెళ్ళాలి, సమయదానం. కాలేజీకి వెళ్ళి ఏం చేయాలి? ప్రతిభ డెవలప్ చేసుకోవాలి, మనం ప్రెసిడెంట్ అవ్వాలి. మరి అది కాకతాళీయమా నాకు తెలియదు కదా. వాళ్ళు పట్టేమిట, అధ్యత మొట్టమొదట అంశదానం, ఫీజు కట్టాలి. దాని తర్వాత శ్రద్ధ. ఫీజు కట్టడం ఏంటి? విశ్వాసం. నేను ఇది చదవగలను, లేకపోతే నాకు చదవటానికి దీనికి హక్కు ఉంది అంటేనే కదా ఫీజు కడతాం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫీజు కడతానన్నా వాడు ఫీజు కట్టించుకోడు అక్కడ. విశ్వాసం. ఫీజు కట్టక ఏం చేయాలి? ఓ సంవత్సరం పాటు, ఓ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను, ఓ సంవత్సరం పాటు మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి. సమయదానం. ఫీజు కట్టడం చాలా ఈజీ. నాకు తెలిసిన ఒక కుటుంబంలో భలే ఫీజులు కట్టేస్తారు అందరూ కూడా. ఏమో ఏమవుతాడో మా అబ్బాయి అని. ఫీజు కట్టాక నో శ్రద్ధ. కట్టిన వాళ్ళకి శ్రద్ధ లేదు, చదివేవాడికి శ్రద్ధ లేదు. అక్కడ సాక్రిఫైస్, యజ్ఞ విద్య మీకు అక్కడ ఉపయోగపడుతుంది. మా పిల్లవాడికి చదువు రావాలి, నేను అది సాధించాలి, మా పిల్లవాడు ఇది పొందాలి అంటే నువ్వు కోరుకుంటే సరిపోదు. నువ్వు ఏమి ఇవ్వగలవు? అంశదానం ఇవ్వగలవు, డబ్బు ఇవ్వగలవు మీ పిల్లవాడికి. మిగతా రెండు మీ పిల్లవాడు చేయాలి, లేకపోతే నిశ్చయించాలి వాడి చేత. శ్రద్ధ అంటే అర్థమైందా? 1 ఇయర్ పాటు వాడు రోజు కాలేజీకి వెళ్ళాలి, రావాలి, వెళ్ళాలి, రావాలి. వెళ్ళి వస్తూ ఉంటే సరిపోదు, ప్రతిరోజు వాడి ప్రతిభ ఎదగాల, సబ్జెక్టులో ఆ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవ్వాల. ఆధ్యాత్మిక జగత్తులో మీరు అది పాటించటం లేదు, ముందు అది నేర్చుకోండి. అంటే ఏంటి ఇక్కడ నేను మీకు చెప్పేది? సహస్రకుండ యజ్ఞం కానీ శతకుండ యజ్ఞం కానీ ఈ కుండీలన్నీ కూడా ఓ ఎగ్జామినేషన్ హాల్ లాంటివి. ఎగ్జామినేషన్ హాల్లో అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కూర్చొని రాస్తారు. ఒకే సబ్జెక్ట్ వాళ్ళు ఒకే రూమ్లో పెట్టరు, పెడితే చాలా డేంజరు. ఇంచేత వాడి ప్రతిభ వీడికి, వీడి ప్రతిభ వాడికి వెళ్ళిపోతుంది. అంచేత సేమ్ డేట్లో ఎగ్జామినేషన్ జరుగుతాయి, సేమ్ డేట్లో సేమ్ ప్లేస్లో కదా. సంఖ్య ఎక్కువ అయితే డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి, తర్వాత చూద్దాం మనం. ఈ పాయింట్ అర్థమైందా మీకు? యజ్ఞము పరీక్షా హాల్. ఈ పరీక్షా హాల్లో మీరు నేర్చుకున్నటువంటి దాని మీద 3 essay questions ఇవ్వబడతాయి గ్యారంటీగా. మన పరీక్షల్లో మనకి తెలుసు కదా ఏంటంటారు దాన్ని, పేపర్ యొక్క మోడల్ తెలుసు మీకు. క్వశ్చన్స్ తెలియవు కానీ మోడల్ తెలుసు. ఏంటి మన పేపర్లో మోడల్లో? ఎస్సే క్వశ్చన్స్ ఉంటాయి, బిట్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఈ యజ్ఞ విద్యలో నీవు ఇచ్చిన సమయ అంశ ప్రతిభా దానాలకి ఆధారంగా 3 విషయాలలో మిమ్మల్ని ఎగ్జామినర్ టెస్ట్ చేస్తాడు. మొట్టమొదటి ఏంటి అంటే దేవ పూజనము. అంటే ఆ దేవతాశక్తిని నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు. దేవ పూజనము అంటే పువ్వులు అనుకోకండి, మీరు పూజ చేయటం అనుకోకండి. ఎవరిని పూజిస్తాం మనం? దండలు అవి ఎవరికి వేస్తాం? సక్సెస్ఫుల్ మ్యాన్కి వేస్తాం. మెడల్స్, ఆభరణాలు ఎవరికి వేస్తాం? సక్సెస్ఫుల్ మ్యాన్కి వేస్తాం మెడల్స్. దేవ పూజనం, దేవ పూజనం అంటే అర్థమైందా? సబ్జెక్ట్ మీకు ఎంత వచ్చింది? గాయత్రిని ఉదాహరణగా తీసుకుని నేను ఎందుకు చెప్తాను అంటే, మా గురువు నాకు గాయత్రి మంత్రం గురించి చెప్పారు, కానీ నేను మీకు మహాలక్ష్మి మంత్రం గురించి చెప్తున్నాను. అంచేత ఇప్పుడు నాకు ఒక పెద్ద ప్రాబ్లం, మహాలక్ష్మి విజ్ఞానాన్ని 3 volumes రాయాలన్నమాట. ఇప్పుడు నేను రాస్తానేమో, కానీ ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ పేరు విన్నారా మన వాళ్ళు ఎవరైనా? మీలో ఈ పుస్తకాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎంతమంది? అధ్యయనం చేసిన వాళ్ళు సైకాలజీ ఆఫ్ రిచ్నెస్,
నిన్ననే రిలీజ్ చేసే ఆ పుస్తకం మీరు అప్పుడే ఎక్కడ చదువుతారు? సమయం లేదు మీకు కదా. ఎన్నాళ్ళైంది ఆ పుస్తకం రిలీజ్? అంతేనా? ఇంకా చాలాట. ఇప్పుడు దాని మీద ఓటింగ్ వేయాలి. ఎందుకని చెప్తున్నానో తెలుసా? డబ్బు కావాలి అనే వాళ్ళకి డబ్బు అక్కర్లేదు అని ఇది ప్రూవ్ చేస్తుంది. దిస్ ప్రూవ్స్ ఇట్. మీ శ్రద్ధ డబ్బు మీద లేదు, అందుకు డబ్బులు రావు మీకు. క్రిటిసైజ్ చేయటానికి చెప్పటం లేదు. డబ్బు సంపాదన చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. మోడర్న్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అది ప్రూవ్ చేస్తుంది. మన మహాలక్ష్మి సాధన మొదలెట్టాక అవంతా డెవలప్ అవుతున్నాయని నేను అనుకుంటూ ఉంటాను. ఎవరు వెళ్ళి వాడికి ఆనందం. పాయింట్ అర్థమైందా? ఆ సైకాలజీ, ఆ మానసిక స్థితి కరెక్ట్గా ఉంటే చాలు. మానసిక స్థితి దేని మీద ఆధారపడుతుందని నిన్న చెప్పాను నేను. ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడుతుంది. మైండ్, బ్రెయిన్ ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడుతుంది. కానీ ఆ పుస్తకం చదవండి. నేను చెప్పేది అది. దేవపూజనం గురించి చెప్తున్నాను నేను. ఇది ఏ విధంగా అయితే మీరు టెక్స్ట్ బుక్స్ చదువుతారో అదే విధంగా ఈ పుస్తకాలు చదవాలి మీరు. ఏ పుస్తకాలు? దేవతల మీద ఉన్నటువంటి పుస్తకాలు. అంటే దేవతల్ని పూజ చేస్తాం కాదు. దేవతలు అంటే ఏం చెప్పాను నేను? ప్రాకృతిక శక్తులు. ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ అవ్వాలి అంటే మీరు పరీక్ష పేపర్లో ఎలక్ట్రిసిటీ దేవ పూజనం చేస్తారు. భాష అర్థమైందా? దేవ పూజనం అంటే ఏంటి? విద్యుత్ దేవత యొక్క నియమాలు చదువుకుంటారు. సౌండ్, సౌండ్ ఇంజనీర్ అవుతాడు. ఏ దేవత గురించి చదువుతాడు? ధ్వని దేవత గురించి చదువుతాడు. ఐ క్లియర్? అలాగ మీరు జీవించే కళ, మీ శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాల గురించి తెలుసుకోవాలి మీరు. అది పంచముఖి గాయత్రి అంటే. ఏం తెలుసు మీకు పంచప్రాణాల గురించి? పేర్లు కొంతమంది తణుకోకుండా చెప్పగలరు, కానీ ఒకే ఆర్డర్లో చెప్పలేరు. మీరు మీకు నచ్చిన ఆర్డర్లో చెప్తారు. బ్లూ తర్వాత రెడ్, రెడ్ తర్వాత ఆరెంజ్, ఆరెంజ్ తర్వాత ఎల్లో అన్నారు అనుకోండి, రైటే అది. కానీ దట్ షోస్ యూ డోంట్ నో ద లా ఆఫ్ వైబ్రేషన్, ద లాస్ ఆఫ్ ఎనర్జీ. బ్లూ లైట్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, రెడ్ యొక్క ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఈ మధ్యన విద్యార్థి వస్తుంది, గ్రడేషన్. అలాగా ఈ దేవ పూజనములో మీరు మీ పంచ ప్రాణాల యొక్క నియమాలు తెలుసుకోవాలి. మరి పంచప్రాణాల యొక్క నియమాలు మీకు ఎట్లా తెలుస్తాయి? పంచకోశాలు, పంచప్రాణాలు రెండు ఒకటే. చాలామందికి అది తెలియదు. ఏ ప్రాణము ఏ కోశాన్ని యాక్టివేట్ చేస్తుందో మీకు తెలియాలి. ఇదంతా మీకు ఎట్లా తెలుస్తుంది? శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక మహనీయుడు గాయత్రి పరివారం 1956 పెట్టి చాలా ఆశగా 3 వాల్యూమ్స్ రాశాడు గాయత్రి మహావిజ్ఞానం. 1-2 కాదు. ఏముంది, చదివేస్తారు, 5 అయిపోతారు. మానవ జాతి అందులో హిందీ వాళ్ళం మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం, చదివేస్తారు. దాని తర్వాత సరే రామకృష్ణ పంపించేస్తాను, ఆంధ్రాలో చెప్పేస్తాడు. సరే తమిళనాడులో రామకృష్ణ చూసుకుంటాడులే. నీకు తెలీదులేండి రామకృష్ణ అంటే ఎవడో. నేను కాదు, నేనేంటో జరిగిపోయి ఉండేదిగా. పాయింట్ అర్థమవుతుందా? పుస్తకాలు రెడీగా ఉన్నాయి. గాయత్రి మహావిజ్ఞానం 3rd volume బట్టి కొట్టండి, మీ జీవితాలు మారిపోతాయి. మీరు ఏమి కావాలనుకుంటే అది వస్తుందని చెప్తూ చెప్తున్నాను నేను. ఇది అది మర్చిపోయారా మీరు? యజ్ఞం గురించి చెప్తున్నాను నేను. సయజ్ఞ ప్రజా సృష్వ లో మొట్టమొదట పరీక్ష పేపర్ దేని మీద ఉంటుంది అంటే దేవ పూజనం మీద ఉంటుంది. దేవ పూజనం మీద ఉంటే సరిపోదు, సంగతీకరణ ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. ఒక్కడు ఎంత గొప్పవాడైనా ఎందుకు పనికిరాడు. గ్రూప్ ఉండాలి, సంగతీకరణ ఉండాలి. మోడర్న్ ఎడ్యుకేషన్లో ఆ సంగతీకరణ ఉంది. బయోకెమిస్ట్రీ వాళ్ళందరూ ఒకచోట జరుగుతారు, ఫిజికల్ కెమిస్ట్రీ వాళ్ళందరూ ఒకచోట జరుగుతారు యూనివర్సిటీలో. సంగతీకరణ అంటే అర్థమైంది కదా, గ్రూప్. మీరు ఏ గ్రూపుకి చెందిన వాళ్ళు? దేవతలలో 33 కోట్ల దేవతా శక్తులు ఉన్నాయి. దేవ పూజనం అంటే అర్థమైంది కదా, ఎంతమంది దేవతలు ఉన్నారు? 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఇందులో నువ్వు ఏ దేవత ఉపాసకుడివి? పరీక్ష అందులో కదా పెట్టేది, మీ గ్రూపి. అంచేత ఈ గ్రూపిజం తెలియాలి అంటే ఈ దేవతల మధ్య ఉన్నటువంటి సంగతీకరణం తెలియాలి. దేవతల మధ్య సంగతీకరణం అంటే మీకు అర్థమైందా నేను చెప్పేటటువంటిది? సజాతీయ తత్వాలు ఒక చోట చేరాలి. ఐరన్ ఓవర్ అంతా ఒక చోట చేరుతుంది, సిల్వర్ ఓవర్ అంతా ఒక చోట చేరుతుంది, నీటి అణువులంతా క్లౌడ్స్ లాగా ఒక చోట చేరుతాయి. అవి చేరకపోతే మీకు వర్షం ఉండదు. భావార్థమైన సంగతీకరణం అంటే మరి మీరు ఏ దేవత పూజని చేస్తున్నారో ఆ దేవతని పూజ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఓ చోట చేరాలి. సంగతీకరణం చేరాక కూడా సరిపోదు. తర్వాత ఏం చేయాలి? మీ యొక్క టాలెంట్ని మీరు దానం చేయాలి. మేము చేయమండి, మెడిసిన్ చదివారు, నేను నా కుటుంబ సభ్యులకి, మీ అమ్మకి, నాన్నకి, చెల్లెలకే మందిస్తానండి, ఎంత కష్టపడి చదివాను నేను, మిగతా వాళ్ళకి నేను మంది ఇవ్వను. ఏమవుతాడు? మిగతా వాళ్ళందరికీ మందిస్తే ఏమవుతుంది? వీడి కోరికలు తీరుతాయి. పాయింట్ అర్థమైందా? కానీ దానికి ఏం చేశాడు? వైద్యము అనేటటువంటి దేవతను వైద్యశాల అనే సంగతీకరణములో నేర్చుకుని బాహ్య జగత్తుకు వచ్చి ఏం చేశాడు? సమాజానికి అందజేశాడు. అలాగే ఇంజనీర్ కూడా, ఏ సబ్జెక్ట్ అయినా నా ఇంట్లో కూర్చుంటాను నా వాళ్ళకి చెప్తాను అంటే అది ఉపయోగపడదు, మీరు బయట వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు యజ్ఞ విద్య అంటే అర్థమైంది కదా మీకు. ఇది మీరు రేపు యజ్ఞంలో చేయాలి. మీరు చేస్తే మీకు గ్యారంటీగా రిజల్ట్స్ వస్తాయి. ఒళ్ళు మండిపోయింది ద్రోణాచార్యుడికి. ఎందుకు మండిపోయింది అంటే కథ మీకు మహాభారతంలో తెలుసు కదా. చిన్నప్పుడు ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఒకే గురువు దగ్గర విద్యాభ్యసించారు, స్నేహితులు. తర్వాత ద్రుపదుడు రాజు అయిపోయాడు, ఈయన పేదవాడిగానే ఉన్నాడు. వెళ్ళాడు ఆయన దగ్గరికి, వెళ్తే అన్నాడు, నా లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి అన్నాడు. సరే అయితే నీ లెవెల్ నా లెవెల్ ఒకటే అయ్యాకే వస్తానన్నాడు. అర్జునులతో యుద్ధం చేయించి గెలిచాడు రాజ్యాన్ని. రాజ్యాన్ని గెలిచాక సగం రాజ్యం ఏమో ద్రుపదుడికి ఇచ్చేశాడు, సగం రాజ్యం తన దగ్గర ఉంచుకున్నాడు ద్రోణాచార్యుడు. ఇప్పుడు చెప్పన్నాడు, ఈక్వలే కదా, సగం రాజ్యం నీది సగం రాజ్యం నాది. ఏం చేస్తాడు? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఒళ్ళు మండింది, యజ్ఞం చేశాడు. యజ్ఞంలో ఏం కోరుకున్నాడు? ద్రోణాచార్యుని చంపేటటువంటి కొడుకు, ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి వ్యక్తికి చాలా దగ్గరగా ఉండగలిగేటటువంటి అమ్మాయి. అంటే అతని ఉద్దేశం అర్జునునితో పెళ్లి చేయించాలని. సరే జరిగింది ఆ కథ అంతా మీకు తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే యజ్ఞము ద్వారా సశరీరముగా సర్వాభరణాలతో ఈ శరీరం భౌతిక శరీరం దాల్చినటువంటి ద్రౌపది వచ్చింది. దృష్టజ్యుమ్నుడు, వాళ్ళకి వయసు ఏం లేదు, వాళ్ళు ఎప్పుడు 16 ఏళ్ళ వాళ్ళు. మీకు అసంభవం అనిపిస్తుంది, కానీ అసంభవం ఏమీ కాదు. మీరు ఈ దేవ పూజనము సంగతీకరణము బయట చేసుకుని, ఇందాక మెడిసిన్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా, దేవ పూజనము అంటే వైద్యం నేర్చుకున్నాడు. మిమ్మల్ని ఏం నేర్చుకోమంటున్నాను నేను? ప్రాణశక్తి గురించి నేర్చుకోండి, పంచకోశాల గురించి నేర్చుకోండి. నేర్చుకున్నాక ఏం చేయాలి మీరు? సంగతీకరణం కలవాలి అందరూ. నేను చదివేశాను, నన్ను పరీక్ష పెట్టండి మాస్టరు. పెడుతుందా యూనివర్సిటీ మీ ఒక్కడికి టెస్ట్? ఎప్పుడు పెడుతుంది? మీరందరూ కలిసి కట్టుగా అప్లై చేసుకుని, మేమందరము కూడా ఈ సిలబస్ పూర్తి చేసుకున్నాం, మేము ఫీజు కట్టేశాం అంటే మీకు ఎగ్జామినేషన్ డేట్ ఇస్తుంది. డేట్ ఇచ్చాక ఓకే, యు గెట్ ద రిజల్ట్, యు పాస్. పాస్ అయ్యాక ఏం చేయాలి నువ్వు? పాస్ అవుతే ఏమీ లాభం లే, మళ్ళా సమాజానికి నువ్వు ఉపయోగపడాలి, దానం ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని సమాజానికి. నువ్వు ఇజ్ ఇట్ క్లియర్? అది మీరు రేపు యజ్ఞంలో చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి.
ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు మాస్టారు.
మీరు బయటకు వెళ్ళి చెప్పనంటే నాకు అర్థం కాదు.
పాయింట్ అర్థమైందా?
ఇది చేయాలి. ఇచ్చిందా గీత
రాలేదు?
భగవద్గీత నోట్స్ వచ్చాయా? సరే, ఇంకొక చిన్న పాయింట్ చెప్పి ఆపుతాను నేను. ఇవాళ నేను చెప్పింది ఏంటి అంటే, మీకు ముఖ్యంగా బాహ్య గురువు నుంచి అంతరంగ గురువు వైపుకి ప్రయాణించాలి. ఇది చాలా ముఖ్యం. అది మీరు ఆధునిక విద్యలో కూడా చేస్తున్నారు అని చెప్పాను. టీచర్స్ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, మెడిసిన్ అది నేర్చుకున్నాక మీరే ఇంకా టీచర్ దగ్గరికి వెళ్ళరు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మస్ట్. ఇది ఈ డైరెక్షన్లో మీరు ఎఫర్ట్ ఉంటే విత్ ఇన్ 6 మంత్స్ మీకు అంతరంగ గురువు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవుతాడు అంటే ఐ మీన్ ప్రత్యక్షం అవుతాడు ఫిజికల్గా. మీరు కళ్ళతోనే చూడవచ్చు, సూక్ష్మ కళ్ళతో చూడక్కర్లేదు. గురువు గారు కూడా ఈ భౌతిక చక్షువులతోనే ఆయన అంతరంగ గురువుని చూశారు. ఇది చెప్పాను నేను. మరి ఈ అంతరంగ గురువుని నేను ఎలా చూడాలి? యోగ నిద్ర ప్రాక్టీస్ చేయండి, దిగంబరత్వాన్ని అర్థం చేసుకోండి, మీ లోపల ఉన్నటువంటి ఆ అక్షరతత్వాన్ని మంత్రాల ద్వారా అర్థం చేసుకోండి. అంటే రెగ్యులర్ మంత్ర జప విల్ హెల్ప్ యూ. దేనికి? అంతరంగ గురువు. ఇంకా అంతరంగ గురువు ప్రత్యక్షం అయ్యాడు అని నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు చేయలేనటువంటి బరువు బాధ్యతలు నీ నెత్తి మీద పెట్టబడతాయి. నువ్వు చేయలేవు, ఇంపాసిబుల్. ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. పాయింట్ అర్థమైందా? అంచేత మీరు మంత్రజపం అది చేసేసిన తర్వాత మీ అంతరంగ గురువు భలే చేసావు మంత్రజపం ఇంకా పడుకో అన్నాడు అనుకో, దయచేసి అంతరంగ గురువులకి వెళ్ళకండి, వాడు మోసం చేస్తున్నాడు మీకు. ఆ అంతరంగ గురువు ఏం చేస్తాడు అంటే మీరు ఊహించలేనటువంటి బరువు బాధ్యతలు మీ మీద పెడతాడు. అందులో ఈ కాలంలో గ్యారంటీగా పెడతాడు. కావాలి వాళ్ళకి మనుషులు, ఎవడు దొరకటం. ఇందాక అందుకు న్యూస్ పేపర్ చదివాను నేను దేవలోకంలో, మన గురించి ఏమైనా న్యూస్ వేశాడా అని. వేశాడు. అక్కడ ఏదో జరుగుతుంది, కుంపలు అంటుకోబోతున్నాయి. కానీ వీళ్ళు అదృష్టం ఏంటి అంటే దేవతల మీద దాడి చేయటం లేదు, రాక్షసుల్లాగా దేవతలతో కలిసి పనిచేయటానికి ప్రయత్నిస్తున్నారు అని కూడా వేశాడు. రిపోర్టర్ మీలోనే ఉన్నాడు, మీకు తెలియదు. మీరు రాత్రిళ్ళు చాలా పనులు చేస్తున్నారు గురువుల యొక్క, మీకు తెలియటం లేదు ఆ పని. అవేర్నెస్ లేదు మీకు, అంతకంటే ఇంకేం లేదు. ఉదాహరణకి ఈ కమ్యూనిటీ హాల్లో ఎన్ని కిటికీలు ఉన్నాయి? ఇప్పుడు లెక్క పెడితే ఒప్పుకోలేదు. చెప్పగలరా? ఇప్పుడు లెక్క పెట్టి చెప్తారులేండి. అంటే ఎందుకు చెప్తున్నాను నేను ఇది? మీరు చేస్తున్నా కూడా, మీరు అక్కడ ఉంటున్నా కూడా మీకు అవేర్నెస్ లేకపోతే జరగదు. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు వేశానో నేను, కిటికీల గురించి వేయలేదు, అయినా మీరు లెక్క పెట్టుకోరు. మీ గురువు మీద మీకు అంత దృఢ విశ్వాసం, గురువుని కష్టపెట్టం, ఈ ప్రశ్న వేస్తే మేము చెప్పలేకపోతే అక్కడితో ఊరుకుంటాడు, మేము జవాబు చెప్పేస్తే మళ్ళీ ఖచ్చితంగా మేము చెప్పలేని ప్రశ్న ఏదో వేస్తాడు, ఎందుకు లేయాలి? సరే, ఈ అంతరంగ గురువు యొక్క మార్గదర్శనంలో చేస్తున్నప్పుడు ఈ విశ్వాసం అనేది చాలా ముఖ్యం, అది గుర్తుంచుకోండి. అందుకే ఇది మళ్ళీ చెప్తున్నాను. పూజ గురుదేవులు 24 లక్షల గాయత్రి పురస్కారాలు 24 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చేశాడు. ఆయన పూర్తి కావస్తోంది. పూర్తి కావస్తున్నప్పుడు ఆయన మనసులో ఏమనుకునేవాట అంటే, ఇందులో ఉంది ఆ పుస్తకంలో ప్రజ్ఞావతారు కదా, ఇంతకంటే కష్టమైన సాధన ఏదైనా చెప్తే భలే ఉంటుంది, ఇంకా చేసేస్తాను, భలేగా ఉంది సాధన అనుకున్నట్ట. ఆయన గురువుగారు ప్రత్యక్షమై 24 సంవత్సరాలు పూర్తయ్యాక ఏం చెప్పాడంటే, 100,000 మంది గాయత్రి సాధకుల్ని తయారు చేయి. ఇది నేను ఎక్కడ చేస్తాను బాబు, నా మాట ఎవడు వింటాడు? నేను చేయమంటే చేస్తాను, కావాలంటే ఇంకో 24 సంవత్సరాల పాటు లక్ష మంది గాయత్రి సాధకుని నేను చేయమన్నట్టు. ఆయన చేసేకేమన్నాడు, ఇది 1 సంవత్సరంలో తయారవ్వాలన్నాడు. ఎంతమంది సాధకులు? 100,000 గాయత్రి సాధకులు. ఈ 100,000 గాయత్రి సాధకులతో సహస్రకుండ యజ్ఞం చేయాలండి. నేను ఎక్కడ చేస్తాను? పల్లెటూరు వాడిని నేను. ప్లస్ ఈ సాధనకే నేను నా ఆస్తి అంతా అమ్మేసుకుని తినేశాను, డబ్బులేం లేవు. అంటే ఆయన గురువు ఏమన్నాడో తెలుసా? ఈ మాట మాకెప్పుడు సాహసం ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. ఆ మాట నా గురువుకి, ఆయన గురువు చెప్పిన మాట నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. విశ్వాస్కి కమ్మి పడగానా చేయలేనంటావు? అంటే విశ్వాసం లేదు కదా, నేను చెప్పాక ఇంకా నీకెందుకు డౌట్? పాయింట్ అర్థమైందా? మరి మీకు విశ్వాస్కి కమ్మి పడగానా అని నేను అనాల్సి వస్తుందో? లేకపోతే మీరు విశ్వాసాన్ని శ్రద్ధతో సమకూర్చుకుని మంత్రజపము నుంచి ప్రాణాయామము, ప్రాణాయామము నుంచి ధ్యానము, ఆ విధానం అందులో ఉంది. ఈ మంత్రజప, ప్రాణాయామ, ధ్యానములతో మీరు పొందే లక్ష్యం ఏంటో చెప్తున్నాను నేను. అష్టసిద్ధులు, నవనిధులు మీకు ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో లభిస్తాయి, ఖచ్చితంగా లభిస్తాయి, శ్రద్ధ ఉంటే. అంటే రోజు ఒక పద్ధతిగా మీరు సాధనలు చేసుకోవాలి. ఏ సాధనలు మాస్టారు? మీకు ఆల్రెడీ ఈ బొమ్మతో పాటు ఆ సాధనలు ఇచ్చి ఉన్నాను. దాన్ని ఏమని చెప్పాం మనం? పుస్తకం పేరు గురుసత్తా సాధనలు. అవి రేపు చెప్తాను నేను మీకు ఆ సాధనలు ఎలా చేసుకోవాలో. ఈ సాధనలు చేసుకోవటానికి మీకు రోజుకి 2 గంటలు టైం పడుతుంది. అంటే ఇంక్లూడింగ్ స్టడీ అవర్స్, ప్రాక్టికల్స్, స్టడీ అవర్స్, ట్యూటోరియల్స్ ఏవే ఉన్నాయో రెసిడెన్షియల్ కాలేజీలో అన్నీ చెప్తాం. అంతా అదే విధంగా చేసుకుంటే రోజుకి 8 గంటలు కష్టపడాలి మీరు? 2 గంటలు కష్టపడితే చాలు. అంతకంటే 1 నిమిషము మీరు ఎక్కువ ఇవ్వవద్దు. 2 అవర్స్ ఇస్ ఎనఫ్ ఫర్ 3 ఇయర్స్. నేను మీకు అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి అనే దానికి గ్యారంటీ. నా లైఫే ఒక గ్యారంటీ. మీకు వచ్చాయా మాస్టర్ ఆ సిద్ధులు? గ్యారంటీగా వచ్చి మరి అవంతా ఉపయోగిస్తున్నారా? నిర్మోహమాటంగా నేను ఉపయోగిస్తున్నాను. మరి మాకు కొందరికి ఫలితాలు రావటం లే, టైం పడుతుంది. ఒకసారి జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి 1 టాబ్లెట్తో తగ్గిపోతుంది, ఒకసారి 2 టాబ్లెట్స్తో తగ్గిపోతుంది. ఇవాళ ఇక్కడ గురువుల యొక్క అనుగ్రహం యొక్క తమాషా ఏంటి అంటే, అనేక సంవత్సరాలు బట్టి పిల్లలు లేరు అనేటటువంటి వ్యక్తికి శ్రద్ధ, నమ్మకం. నాతో ఎప్పుడు వాళ్ళు మాట్లాడినా నేను ఒకే మాట అనేవాడిని, దేర్ ఆర్ చిల్డ్రన్, ఖచ్చితంగా పిల్లలు పుడతారు. 20 ఏళ్ళు ఎంతో అయిందనుకుంటారు. అప్పుడు దాని గురించి మీరు వరి కాకండి, సంవత్సరాలు అయిపోయి. మరి మాస్టారు మాకు పుట్టలేదే, మాకు చెప్పారు కదా. డాక్టరు మందు ఇచ్చాడు, మందు వేసుకోలేదు. నేనేం చేస్తాను? అంతకంటే ఇంకేం లేదన్న. ఇట్ ఈజ్ ద సైన్స్. ఏ విధంగా కెమిస్ట్రీ చదివితే మీకు కెమిస్ట్రీ నాలెడ్జ్ వస్తుందో, అష్టసిద్ధులు, నవనిధులు యొక్క జ్ఞానము దీని ద్వారా వస్తుంది. ఈ 3 సంవత్సరాలలో ఆ గురు సత్తా సాధనల వల్ల ఎంత టైం పెట్టాలి మీరు? 2 అవర్స్. ఓకే, యజ్ఞ విద్య గురించి కూడా మనసులో ఉంచుకోండి. దేవపూజనము, సంగతీకరణము, దానము. అంచేత ఇక్కడ యజ్ఞం చేసేది దానం చేస్తున్నారు మీరు. మీరు దానం చేయాలి. ఆ యజ్ఞ ఆహుతులతో ప్రపంచంలోకి దానం చేయాలి మీ సామర్థ్యాన్ని. అది ఎలా చేయాలి, ఏమి చేయాలి అన్నది రేపు యజ్ఞం జరుగుతున్నప్పుడే నేను మీ చేత అది ప్రాక్టికల్గా చేయిస్తాను. జయ గురుదేవ్. దీక్ష కూడా రేపే.